విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
పరమ పవిత్రమైనటువంటి గంగా నదిని సగరపుత్రుల 60,000 మంది భస్మరాశులపై ప్రవహింపజేస్తే వాళ్ళు మోక్షం పొందుతారని కపిల మహర్షి చెప్పగా, ఆయన అనుజ్ఞ ప్రకారం హంసమంతుడనేటటువంటి సగరుని మనుమడు యాగాశ్యాన్ని తీసుకెళ్లి తపస్సు చేసి అందులో విజయం పొందలేక మధ్యలోనే కాలవశాన్ని పొందాడు. తదనంతరం ఆయన కుమారుడు దిలీపుడు, ఆ తదనంతరం అతని కుమారుడు భగీరథుడు తపస్సు చేశారు. ఆ భగీరథుడు చివరికి గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు. ఆ గంగ పవిత్రమై ఆకాశం నుంచి భూమి మీదకి దూకి వరుసగా 7 పాయలై 7వ పాయ భాగీరథిగా భగీరథుడు వెంట బయలుదేరింది. ఇప్పుడు ఆ 7 పాయల్లో పావని, హ్రాదిని, నళిని అనే మూడింటిలో నళిని అనే చదువు బ్రహ్మపుత్రగా పిలువబడుతుంది. ఇప్పుడు అది సీత సీత కిందే ఉంది. సింధు అనే నది పాకిస్తాన్ లో జరిపింది. ఒకే గంగ, పుట్టిన స్థానం ఒకటే, కానీ వేరువేరు ప్రాంతాల్లో ప్రవహించే 7వ పాయ అనేకమైనటువంటి మళ్ళీ ఉపపాయలుగా మారి భగీరథుడు వెంట వస్తున్నాయి. అలా వస్తూ వస్తూ చివరికి మనం నిన్న చెప్పుకున్నట్టుగా జహ్రు మహర్షి ఆశ్రమం దగ్గర, విద్యపర్వతం దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్లి జహ్రు యొక్క ఆశ్రమాన్ని ముంచేస్తే మొత్తం యాగోపకరణాలన్నీ సామగ్రంతా కొట్టుకుపోయింది. ఆయన ఆశ్రమం ములిగిపోయింది. ఆయన్ని ముంచెత్తితే ఆ మహాత్ముడు ఆగ్రహించి ఒక్కసారి ఆపోసిన పెట్టి తాగేశాడు. వెనకాతల శబ్దాలతో రావలసిన గంగ ఏమిటి శబ్దం ఆగిపోయింది, ఈ గంగ వస్తుందా లేదా, నిశ్శబ్దం వెనకాతలు ఆవరించింది అని భగీరథుడు వెనక్కి తిరిగి చూస్తే చొక్క నీరు లేదు, వీడైపోయిందిట. ప్రవహిస్తూ ఉన్న కారణం చేత ఏరు లోతయ్యిందిగా నది. ఆ లోతు మాత్రం కనపడుతోంది, ఎండిపోయినటువంటి కాలవ నది. అప్పుడు ఆయన ఏమైంది గంగా చూస్తే జహ్రు మహర్షి ప్రేమని తెచ్చి కనపడ్డాడు. అర్థమైంది ఆయనకి, భలే పనిచేశాడు ఈయన అనుకుని పరుగు పరుగును వచ్చి, మహర్షి భూసురుడవు బుద్ధి దయాభాసురుడవు బ్రాహ్మణోత్తముడు, నీ తెలివితేటలు దయకే వినియోగిస్తావు, దయతో ప్రకాశించేవాడివి, కరుణాస్వరూపుడివి. ఈ నీరంతా తాగేశావు, ఎందుకు తాగి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. అమ్మ గంగ నీ ఆశ్రమం ఉంచెత్తింది, సామర్థ్యం కలిగిన వాడు ఊరుకుంటాడా తాగేశావు. కాని ఈ గంగ కోసం అహోరాత్రాలు కష్టపడి సంవత్సరాలు సంవత్సరాలు తిండి మాని తపస్సు చేశాను కఠోర దీక్షతో మహాత్మ. ఇది లేకపోతే నా పితృదేవతలంతా భస్మరాసులైపడున్నారు, వాళ్ళకి మోక్షం లేదు. వారికి మోక్షం ఇవ్వడం కోసం ఈ నదిని దయతో నాకు అనుగ్రహించు అని జాలిగా ప్రార్థించాట. మహాత్ముడు ఆ ఋషి సంతోషించాడు, నీ వినయానికి మెచ్చుకున్నానయ్యా, కాని గంగ పవిత్రమైన నది, జగన్మాత విష్ణు పాదాల నుంచి పుట్టింది, తాత్కాలిక ఉద్రేకంలో తాగేశాను నేను. ఇప్పుడు నోట్లోంచి విడిచిపెట్టాననుకో ఉమ్మేసిన నీరు అవుతుంది, ఎంగిలి నీరు. అందువల్ల ఇదిగో చెవిలోంచి విడిచిపెడతాను, కుడి చెడువిలోంచి విడిచిపెట్టంటే. అప్పటితో మళ్లీ గంగ కుడి చెవిలోంచి బయటకొచ్చి యథాప్రకారంగా ప్రవహించింది. జహ్ను మహర్షి చెవిలోంచి బయటకు వచ్చింది గనక దానికి జాహ్నవి అని పేరు వచ్చింది గంగకి. భగీరథుడు తీసుకొచ్చాడు గనక భాగీరథి అన్నారు, జహ్ను విడిచిపెట్టాడు గనక జాహ్నవి అయ్యింది. మళ్ళీ ఆ మహర్షికి నమస్కారం చేశాడు, భగీరథుడు నడిచాడు, ఆయన వెనక గంగ ప్రవహిస్తోంది. అప్పుడు ఆయన భూమండలాన్ని విడిచి తన పితృదేవతలు తవ్వారని చెప్పాం కదా భూమిని, తద్వారా పాతాళానికి వెళ్ళాలి, అంటే సముద్రంలో దూకి పాతాళానికి వెళ్ళాలి. ఈలోపు దేవతలు వచ్చారండి భూలోకానికి. గంగాయాం ఆచమనం కృత, గంగలో ఆచమనం చేసి స్నానం చేశారట. మనకు ఒక అనుమానం రావాలి, ఆకాశంలో ఉన్నప్పుడు గంగాధనదిని స్నానం చేయకుండా అక్కడ ఆచమనం చేయకుండా ఇప్పుడు ఆచమనం చేస్తారండి వీళ్ళు. దీనికి శాస్త్రం ఏం చెబుతుందంటే, ఆకాశంలో ఉన్న నీరు స్నానానికి ఆచమనానికి పనికిరాదు. అందుకే మబ్బుల్లో నీళ్లు పట్టుకుని ఎవడో కూడా వర్షం కురుస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఆచమనం చెయ్యం, అది స్నానం చేసినా పనికిరాదు. వర్షంలో శుభ్రంగా తడిసామండి, స్నానం కంటే బాగుంది అది, కానీ ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేయాలంట. అంటే ఆకాశంలో ఉన్న నీరు నేల మీద పడకపోతే స్నానం చేయడానికి ఆచమనం చేయడానికి వంట చేసుకోవడానికి ఎందుకు పనికిరావు. అందుకనే దేవతలు ఆకాశంలో గంగ ఉన్నా బ్రహ్మ కమండలంలో ఉన్నా ఏం పట్టించుకోవాలి, స్నానం చేయలేదు, స్నానం చేసే అర్హత లేదు దానికి. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది అందుకని అర్హత వచ్చింది. అందుకని పరుగు పరుగును ఇప్పుడు భూమి నుంచి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోతుంది. ఏమో భవిష్యత్తు సంగతి దేవుడరుగు, ముందు వెంటనే స్నానం చేయాలి. రేపేం దొరుకుతుందో, రేపు పొద్దున మళ్ళీ ఇంకోటి ఎవడో తెక్కొచ్చి గంగ తాగేస్తే భూమి మీద ఉంటుందో ఉండదో, జహ్ను లాంటి వాడు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలని వాళ్ళు పరుగు పరుగును వచ్చి ఏమయ్యో భగీరథుడు ఒక క్షణం ఆగన్నారు. ఆగాడు భగీరథుడు, వాళ్ళు ఆ గంగలో స్నానం చేశారు, ఆచమనం చేశారు, భగీరథుణ్ణి తెగ పొగిడారట. ఎప్పటి నుంచో ఈ ఆకాశ గంగలో స్నానం చేయాలని మా కోరిక, కానీ మా కోరిక తీరలా. నీ ధర్మమానని భూమికి వచ్చింది గంగ, అంటే మా కోరిక ఇప్పుడు ఈ రకంగా నువ్వు తీర్చవు, శుభ్రంగా నీ కీర్తి లోకంలో వ్యాపించుగాక అని దీవించి వెళ్ళారట వాడు. అక్కడ నుంచి సముద్రంలో పడింది గంగ, దప దప సముద్రంలోంచి పాతాళానికి వచ్చింది. భగీరథుడు ముందు నడుస్తుంటే ఆయన వెనక వస్తోంది. అమాంతంగా వెళ్ళి ఆ పితృదేవతల యొక్క, అంటే సగరుడు 60,000 మంది కొడుకులు కూడిదిపోయినారే, ఆ భస్మరాశుల మీద పడింది, మొత్తం భస్మం అంతా చుట్టి ముట్టేసింది. ఆ గంగ పడి పడగానే 60,000 మంది దివ్య రూప ధరహ, దివ్య రూపం ధరించారట. అంత పూర్వం దాకా పిశాచాది రూపాల్లో నానాయాతంలో పడుతున్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళకి దివ్య రూపం వచ్చేసింది. వాళ్ళంతా విమానాలు ఎక్కి, అబ్బాయి వంశంలో నీలాంటి వాడు పుట్టాలి, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బంతా పుచ్చుకుని వాళ్ళకి పిండ ప్రదానాలు చేయని కొడుకులు, పిండ ప్రదానం చేయకపోయినా పర్వాలేదు గండ ప్రదానం అవ్వకూడదు వాళ్ళు. అన్ని పాప పనులు చేసి ఆస్తి తగలబెట్టి ఏనాడు సత్కార్యక్రమాలు చేయని వంశాంకురాల వల్ల ఉపయోగం ఏమైనా ఉన్నదా? నువ్వు చచ్చిపడిన మా భస్మరాశుల మీదకి శ్రమించి ఆకాశగంగను తీసుకొచ్చి ప్రవహింపచేశావు. పిశాచి రూపాలు విడిచిపెట్టి దివ్య రూపం ధరించాం. స్వర్గానికి ఇంకా ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలుగుతున్నంత ద్వారా అని దీవించారట. తతశ్చ శివం ఆరాధ్య తద్వారా స్వర్ణ దీపవం ఆనీయత జలం స్పృష్ట దివం పితృన్. శివానుగ్రహం వల్ల శివుడి నెత్తిమేయించి ఈ గంగను తీసుకొచ్చిన భగీరథుడు ఆ గంగ ద్వారా తన పితృదేవతలు ఊర్ధ్వలోకాలకి విమానాల్లో వెళ్ళడం కళ్ళారా చూశాడు. అసలు గంగ పుట్టడం విష్ణు పాదాల నుంచి పుట్టింది. అక్కడి నుంచి సరాసరి బ్రహ్మ కమండలంలోకి వెళ్ళింది. అక్కడి నుంచి శివుడి శిరస్సు మీదకి వచ్చింది. ఆ శిరస్సు మించి హిమాచల పర్వతం మీదకి వచ్చింది, హిమాలయం మీదకి వచ్చింది. హిమాలయం మించి భూమండలం అంతా ప్రవహించింది. తదనంతరం బంగాళాఖాతంలో కలిసింది. అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళింది. ఆ విధంగా పాతాళానికి వెళ్ళినటువంటి ఆ గంగ ఇంతమంది స్పరిశ పొందాక పరమ పవిత్రమై చచ్చినటువంటి పాపాత్ముల్ని ఉత్తములు చేయడంలో ఆశ్చర్యం ఏమన్నది. త్రిమూర్తుల ముగ్గురు యొక్క స్పర్శ వల్ల పుట్టినటువంటి గంగ, స్వతసిద్ధంగా పరమ పవిత్రమైన గంగ ఆ పితృదేవతలకి ఊర్ధ్వగతులిచ్చింది. ఆ తదనంతరం బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. నాయన భగీరథ ధన్యాత్ముడవురా, గొప్పవాడి, అందరూ స్నానం చేశారు, నువ్వు స్నానం చేయలేదే? ఎక్కడెక్కడ దేవతలు వచ్చి ఇందులో స్నానం చేస్తున్నారా? ఇంకా ఖర్చులు పెట్టుకుని దూరం నుంచి పరుగు పొరుగున గంగలో స్నానం చేయడానికి శ్రమిస్తున్నారా? నువ్వు ఈ గంగను వెంట పెట్టుకొచ్చావా? నువ్వు మాత్రం ఇంతకు స్నానం చేయరా? ప్రస్తుతం నువ్వు ఇంకా అపవిత్రుడుగానే ఉన్నావు, అందరూ గొప్ప వాళ్ళు అయ్యారు గాని వెళ్ళు, ములుగు, స్నానం చేసి తర్వాత మాట్లాడదాం అన్నట్టు. నిజమేనండి, ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్లు ఇంటర్ టిఫిన్ ఉంటుంది, ఏదో వ్రతమో పెళ్ళో, వీడు తినలేడు, అందరినీ తిన్నారా తిన్నారంటాడు, వీడి కర్మ ఆ పూటంతా వీడికి తిండి ఉండదు. అది పరిస్థితి అన్నమాట. నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి అనగానే వెంటనే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి సంకల్పం చెప్పుకున్నాడు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. సంకల్పం చెప్పుకోకపోతే ఆ స్నానం చేస్తే ఉపయోగం లేదట నదుల్లో. రోజు మనకు ఈ తమ్మిలేరు డ్రైనేజీలో స్నానం చేసినా సంకల్పం చెప్పుకుంటే అది గంగానదితో సమానం అన్నారు. అటువంటిది స్వయం గంగలో స్నానం చేయాలి కదా, అందుకని సంకల్పం చెప్పుకొని స్వయంగా ఆయన అందులో స్నానం చేశాడు. వెంటనే ఆ గెట్టాలు వేషాలన్నీ ఎగిరిపోయి దివ్యమైన ఆభరణాలతో అందమైన శరీరం వచ్చి పడింది. ఎముకల పోగులు అయిపోయాడు అంత పూర్వం తపస్సు వల్ల. ఇప్పుడు ఒక బలమైన ఆకారంతో మంచి దివ్య వస్త్రాలతో దివ్య ఆభరణాలతో మహాసుందర పురుషుడైపోయాడు ఆయన. అద్భుతంగా తయారైంది ఆ రూపం. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, ఓ భగీరథుడా, సూర్యవంశస్థుడా, గంగా తరంగ రంగ దభంగ తుంగ మంగళ కిరచిర కీర్తి మహిదుండవగుమా, ఈ గంగానది యొక్క ప్రవాహం ఎడతెరపి లేకుండా వచ్చే ఆ కెరటాలు ఎంత పవిత్రమైనవో, ఎంత మంగళప్రదమైనవో, ఆ నీటి బిందువులు తగిలితే చాలు ఎంత పాపాత్ముడైన గొప్పవాడవుతాట, అంత గొప్పవి. ఆ నది నీరులాగా నువ్వు కూడా మంగళప్రదమైన కీర్తిని పొందుదువుగాక. అంటే గంగకి ఎంత కీర్తి ఉందో నీకు అంత కీర్తి వచ్చుగాక. గంగలా నువ్వు కూడా పవిత్రుడవుదువుగాక. గంగ వలె శాశ్వతంగా నువ్వు నిలబడుదువుగాక. ఎందుకంటే గంగ ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. నీ పేరు మీద ఈనాటి నుంచి గంగ భాగీరథి అని పిలువబడుతుంది. భగీరథుడు ఉన్నంతకాలం భాగీరథి ఉంటుంది, అంటే నువ్వు శాశ్వతంగా ఉన్నట్టే. గంగ ఉన్నంతకాలం నీ పేరుంటుంది. భగీరథుడు గంగ తెచ్చాడని ఎవడ స్మరించడు నిత్యం. కాబట్టి తప్పనిసరిగా నువ్వు శాశ్వత కిరచర కీర్తి పొందదువుగాక. నీవు ఇంటికెళ్ళి నీ కోసం ఎదురు చూస్తున్న మీ ఆవిడ సంతోషపెట్టి ఇప్పటిదాకా 12,000 సంవత్సరాలు తపస్సు చేసేట ఆయన. ఈ 12,000 సంవత్సరాలు ఇంట్లో కూర్చుని ఆవిడ కూడా ఏకాదశి ఉపవాసం, నక్తం కాదు ఫుల్ ఉపవాసం. ఇన్నేళ్ళు 12,000 సంవత్సరాలు తిండి లేకుండా బతికిందిట ఆవిడ. ఆ రోజుల్లో అలా బతికేవారు. ఇప్పుడు 12,000 ఏడాది కనుక వాడు ఉపవాసం ఉండగలిగితే ఏకబిగిరి వాడికి నమస్కారం. లేదా వాడికి తులసి కోట కట్టి నమస్కారం. ఇది పరిస్థితి అనమాట. ఈ కలియుగంలో కళా వర్ణగత ప్రాణ అన్నం మీద బతికి ఆధారపడుతూ ఉంటారు ఈ మానవులు. అంచేత ఉపవాసాలు అంత కఠోరంగా ఉండలేరు, కొంతవరకే ఉండగలుగుతారు. వెళ్ళి నీ భార్యని సంతోషపెట్టు, నీ వంశంలో భగవంతుడు విష్ణువు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు బ్రహ్మ. ఆనందంగా ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో తిరిగి రాజ్యాన్ని పాలించాడు. ఆ మహానుభావుని వంశంలో తర్వాత సుదాసుడు అని పేరు కలిగిన ఒక రాజు పుట్టాడు. ఆయన కూడా వశిష్ట శాపాత్ ప్రాప్తాప్త సౌదాసః రాక్షసీంతను గంగాబిందు నిషేవేణ పునర్ముక్తో నృపోభవత్. ఈ భగీరథుడు ఇంత కష్టపడి గంగ తెచ్చి తన పితృదేవతలు పంపించి తాను వెళ్ళిపోయాడు. ఆ వంశంలోనే మళ్ళీ భగీరథుడి యొక్క వంశంలో సుదాసుడు అని ఒక రాజు పుట్టాడు. ధర్మాత్ముడే దురదృష్టవశాత్తు గురువు గారి యొక్క శాపం పొందాడు. దానివల్ల భయంకరమైన రాక్షస శరీరం పొందాడు. అప్పుడు అతడు ఈ గంగాజలంలో స్నానం చేసి మళ్ళీ ఆ శాపం నుంచి విముక్తి పొందాడు. గంగా నది ఎంత గొప్పది అనగానే వెంటనే నారదుడు అడిగాడు, ఏమయ్యా ఇంత గొప్ప సూర్యవంశంలో మధ్య మధ్యలో శాపాలు పొందేవాళ్ళు పాపాత్ములు కూడా పుడుతున్నారు రాసినట్టు, ఎంత గొప్ప వంశంలో అయినా ఇలాంటి వాళ్ళు పుడతారన్నమాట. సరే అసలు వశిష్ఠుడు సౌదాసుడు అనే రాజును ఎందుకు శపించాడు? గంగా బిందుభిషేకేణ పునః శుద్ధ అభవత్ కథం. గంగా బిందువులు పడ్డం వల్ల వాడు ఎలా శుద్ధుడయ్యాడు? ఈ కథ అంతా ఓ సోదరులారా, సనక సనందనాది మహర్షులారా నాకు వివరించండి. గంగ యొక్క చరిత్ర పవిత్రం, అందుకని శృణ్వతాం వదతాం చైవ గంగాఖ్యానం సుభావహం. గంగ యొక్క చరిత్ర ఆఖ్యానం అంటే కథ, సుభావహం. అసలు గంగ చరిత్ర, గంగకి సంబంధించిన కథలు వింటే చాలు వాడు పవిత్రుడైపోతాడు. ఆ శరీరం గగురు పొడవాలి వాడికి అది వింటూ ఉంటే, వాడు గంగా తరంగాల వంటి శాశ్వత కీర్తి పొందుతాడు. అటువంటి ఆ పరమ పవిత్రమైన కథ వినాలని ఆనందంతో ఉవ్విళ్ళూరుతున్నాను, ఉప్పొంగిపోతున్నాను. చెప్పు నాకు. శ్రీమన్నారాయణ నామస్మరణం గంగాస్మరణం సమానం నాకు అనగా ఆ సనక సనందనాథులు ఇలా అన్నారట, విని చెబుతున్నాం. ఆ వంశంలో నాలుగవ తరం వాడు, భగీరథుని తర్వాత నాలుగవ తరం వాడైనటువంటి సౌదాసుడు అని ఒక రాజు ఉండేవాడు సూర్యవంశంలో. సౌదాసః సర్వధర్మజ్ఞః సర్వజ్ఞః గుణవాన్ శుచిః ఉభుజే పృథివీం సర్వాం పితృవత్ రంజయన్ ప్రజాః సగరేణ యథా పూర్వం మహీయం సప్తసాగరా రక్షిత తత్తదమున సర్వధర్మా విరోధిన త్రింశదప్త సహస్రాణి భుభుజే పృథివీం యువ. సౌదాసుడనే రాజు సర్వధర్మజ్ఞుడు, ఆయన గుణవంతుడు, శుచిగా ఆరాధి ఆరాధన చేస్తాడట. ఎంగిలి ముఖాలతో ఆరాధన చేసేవాడు కాదయ్యా. ఓ పక్కన దేవుడి దగ్గర కూర్చుంటూనే ఉంటారు, ఆ దేవుడి దగ్గర ప్రసాదం తినేసి ఆ చేయగడుక్కోకుండా మళ్ళీ ఆరాధించేస్తూ ఉంటారు ఈ కలియుగంలో మానవులు. అది అశుచి లక్షణాలు. అలా కాకుండా శుచివంతుడి అర్చన చేస్తాడట ఆయన. భూమండలాన్ని ప్రజల్ని కన్నపిట్టల్లా చూసుకున్నాడు. పూర్వం సగర చక్రవర్తి ఎంత ధర్మాత్ముడు, అంత ధర్మాత్ముడై సప్త సముద్రాల మధ్యలో పరివేష్టితమయ్యున్న ఈ మహీ మండలాన్ని అద్భుతంగా పాలించాడు. ధర్మానికి ఏమాత్రం అక్కడ ఇంత కూడా విరోధం లేకుండా కాపాడాడు. అధర్మం లేదు అసలు రాజ్యంలో. 30,000 సంవత్సరాలు పాలించాడు అతని జీవితకాలంలో భూమండలాన్ని. రాముడు 11,000 సంవత్సరాలు పాలించాడు రాజ్యాన్ని. ఆసన్ వర్ష సహస్రాన్ని దశవర్ష శతానిజ అని పట్టాభిషేకం అయ్యాక చెప్పారు యుద్ధకాండలో. అంటే 10,000+1,000 వెరసి 11,000 ఆసన్ వర్ష సహస్రాణి దశ వర్ష శతానిచ. అంచేత మొత్తం ఈ 11,000 సంవత్సరాలు పరిపాలిస్తే అందులో ఆయన అడవిలో ఉన్నది కేవలం 14 ఏళ్ళు, సీతను విడిచిపెట్టింది చివరి 1,000 ఏళ్ళు. అంటే సీతతో ఆయనకు వియోగం కలిగింది 11,000 సంవత్సరాలు భార్యతో కలుసున్నాక చివరి 1,000 ఏళ్ళు మాత్రమే. మన వాళ్ళు సీత అని పేరెట్టుకోవడానికి భయపడి వచ్చిన కొంతమంది సీతను పేరెట్టుకుంటే భార్యాభర్తలు విడిపోతారంటే, అడవి గడతారంటే, చివరిలో కడుపుతో ఉన్నప్పుడు భర్త విడిచిపెట్టేస్తాడండి అన్నారు ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి. సీత పేరు పెట్టుకుంటే ఏం ప్రమాదం లేదు, శుభ్రంగా సీత అనుభవించినంత రాజ్యసుఖం ఆవిడకున్నది, ఖ్యాతి సృష్టిలో ఎవరికి ఉంది? ప్రతివాడికి ఆ పేరు పెట్టుకుంటే గొప్పతనం వచ్చేస్తే రాముడిని పేరెట్టుకున్నవాడు రావణాసుడి కంటే ఎక్కువ ఉంటాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆ రాముడు పేరెట్టుకున్నటువంటి వాళ్ళు 60 ఏళ్ళు వచ్చా కూడా పెళ్లి చేసుకుంటారు. దానికి మనం ఏం చేస్తాం కాబట్టి ఆ పేరుకి మనిషికి సంబంధంలా అంచేత ఏ శబ్దం ఆ శబ్దమే, ఎవడి కర్మ వాడిదే ఎవడి యోగం వాడిదే, ఏం మొహమాటం లేదు ఇందులో. కాబట్టి సీత అని పేరెట్టుకోండి. ఒక ఆవిడ వచ్చి కపిల తీర్థం ఎక్కడుందండి అంటుంది ఒక ఆవిడ అమ్మని. కపిల తీర్థం ఎక్కడుంది? తిరుపతిలో ఉంది. మరి కపిలుడు పాతాళంలో ఉన్నారంటారు ఏమిటి మీ మొహం అంటుంది ఆవిడ. కపిలుడు అనేవాడు ఓసారి ఏం జరిగిందంటే, గణపురంలో ఉండగా స్టేజీ మీద ఇది జరిగింది, సుబ్బారావు గారు స్టేజీ మీదకి రావాలి అన్నాం. ఓ 25 మంది వచ్చారు, ఆ 25 మంది సుబ్బారావులే. ఎందుకంటే సహజంగా మనకు సుబ్బారావు అప్పారావు లాంటి కొన్ని పేర్లు ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి సుబ్బారావు గారు అంటే అది ఏ సుబ్బారావు గారు మనం పిలిచేటప్పుడు చూసుకోవాలన్నమాట. తడికి వాళ్ళ సుబ్బారావు గారా లేకపోతే ఈ సుబ్బారావు గారు, ఇలా ఇంటి పేరు పెట్టి చెప్తే కాస్త తెలుస్తుంది. అంచేత పేరు, ఒక పేరున్న వాళ్ళు ఎందరో ఉన్నట్టే ఈ కపిల మహర్షులు 700 మంది ఉన్నారు, ఎందరో ఋషులు అనేక మంది ఉంటారు. అందులో ఈ కపిలుడు ఈయన విష్ణు వంశ స్వరూపుడు. ఆ తిరుపతిలో ఉండే కపిల తీర్థానికి ఈయనకి సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మధ్య మధ్యలో వస్తుంటే తప్పు లేదు. ఎందుకంటే అనుమానం వచ్చింది అంటే వీళ్ళు ఎంతో శ్రద్ధగా ఎంతో పూర్వం పురాణాలు విన్నారన్నమాట, అడగవచ్చు తప్పు లేదు. కాకపోతే మీ మొహం తగలయ్యా అని అనకుండా అడిగితే చాలు సంతోషం. వాసుదేవ ఈయన ఎందుకు చెప్పొచ్చిందంటే 30,000 సంవత్సరాలు పాలించాడు. ఏమండి ఇది నమ్మశక్యం అంటే, ఆ కాలం ఆ బలం ఆ శక్తులు వేరు. మీరు ఒక 50-60-100 ఏళ్ల క్రితం వాళ్ళకి ఇప్పటికి ఎంత తేడా ఉంది? హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో నైజాం నవాబు గారి కత్తి చూడండి, ఈ స్తంభం అంత పొడుగు కనపడుతోంది. ఆయన ఇంత కత్తి పట్టుకున్నాడు అంటే 100 ఏళ్ల క్రితం వాడు అంత పొడుకున్నాడు, అంత కత్తి పట్టుకున్నాడు. ఇంకా 500 సంవత్సరాల క్రితం పెడితే 1599 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయల కత్తిని చూస్తే నాకు మతిపోయింది, ఇది కత్తే అంత ఉన్నది ఆయన ఆయుధం, వాళ్ళ బలం అది. రాను మనుషులు ఇలా అయిపోతున్నారు. ఇప్పుడు భూమికి జానుడు మనిషి ఎంత కనపడతాడు, వాడికి 70 ఏళ్ళు ఉన్నాయో తెలియదు, 25 ఏళ్ళు ఉన్నాయో తెలియదు, 2 ఏళ్ళు ఉన్నాయో తెలియదు. పొట్టి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంట్లో ఉండేటటువంటి తులసి చెట్టుకు కూడా నిచ్చినేసుకు ఎక్కేవాళ్ళు తయారవుతారట. అన్ని వస్తువుల పరిస్థితి అలా తయారవుతుంది. కాబట్టి మన ఆయు ప్రమాణం, మన బలం, మన ధర్మాన్ని బట్టి పాత వాళ్ళని అంచనా వేయకూడదు. అప్పటి వాళ్ళ ఆరోగ్యం, అప్పటి వాళ్ళ శక్తులు, అప్పటి వాళ్ళ ఆయుర్దాయం అన్ని మార్పు. 128 ఏళ్ళు కృష్ణుడు బతికాడు. మరి నిన్నగాక మనం 105 ఏళ్ళు 101 ఏళ్ళు బతికిన వాళ్ళని మనం వింటున్నాం. ఇప్పుడు అంతకాలం 50 ఏళ్ళు దాటి బతికితే వాడు చాలా అదృష్టవంతుడి కింద లెక్క అవుతున్నాడు, ఆరోగ్యంగా ఉంటే గొప్ప. ఇంత పిల్లలకి గుడ్డిపోట్లే, నాకింకా కళ్ళదోడు రాలేదు, అలా దిష్టి కొట్టకండి. ఆ ఇంతంత పిల్లలకి 10 ఏళ్ళ వాళ్ళకి 5 ఏళ్ళ వాళ్ళకి క్లాసులకు వస్తారు, ఎల్కేజీ వాడికి కళ్ళదోట. ఇది పరిస్థితి, దేశకాలమైన పరిస్థితి. కానీ ఆనాటి అదృష్టవంతులు ఈయన 30,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించాడు. ఈయనకి ఒక వ్యసనం ఉంది, వేట. వేట అంటే మహారాజులకి అదొక ఆట, అదొక ఆనందం. ఈయన సౌదాసస్త్వే కదా రాజ మృగయాభిరతిర్వనం వివేశ సఫల సమ్యక్ శోధితం హ్యాప్త మంత్రిభి నిషాదై సహితస్తత్ర వినిఘ్నం మృగ సంచయం ఆససాద నదీం రేవాం ధర్మజ్ఞ సపిపాసిత. ఎక్కడి సరయు నది అక్కడి నుంచి వేట మీద పెచ్చకొద్ది, వేట 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 అంటూ తమకంతో సైనికుల్ని మంత్రుల్ని వెంట పెట్టుకుని రేవా నది వరకు వెళ్ళిపోయేట, నర్మద వరకు వెళ్ళేట, మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు. ఉత్తరప్రదేశ్ లో అయోధ్య దగ్గర మొదలు పెట్టినటువంటి ఆయన నర్మదా నది వరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి క్రమేపీ మంత్రులు పటులు తప్పిపోయారు, దారి తప్పారు. ఈయన గారు ఒక్కడే వేటాడాలనే తమకంతో వెళ్ళాడు. ఒక పులి గాండ్రిస్తూ వెళ్ళిపోయిందిట. ఆ పులిని వేటాడాలి ఏమైనానని ధనుసు ఎక్కుబెట్టి దాని వెంట వెళ్ళాడు. అది ఏమైందో మాయమైపోయింది. దాంతో వాడు రాజుగారికి దాహం వేసింది. అక్కడ అమరకంటకం అనే పర్వతం, ఆ పర్వతం దగ్గర నర్మదా నది చాలా ఉత్తమ ఉత్తమం. అమరకంటకం అనేటటువంటి పర్వతం అత్యద్భుతం, పద్మపురాణంలో చెప్పారు. ఇంకా భూధరం అంటే అది అన్నారు. అది చూడకపోతే వాడి జన్మ వ్యర్థం అన్నారు. అయితే అటువంటి పర్వతం అదృష్టవశాత్తు ఇతనికి వేటకు వెళ్ళి చూశాడు. కానీ ఇతని దురదృష్టం ఏంటి, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఇటువంటి దిక్కుమాలిన పర్వతంగా భావించాడు. తిరస్కారం. ఒక్కొక్కసారి ఆ ఏముందిని అనిపిస్తుంది. ఆ ఏముందిని అనిపించడమే అహంకారం, దాన్ని పట్టించుకోలేదు. అమరకంటక పర్వతం మీద అమ్మవారు ఉన్నది, దాని చుట్టూ రేవానది ప్రదక్షిణం చేస్తుంది. అక్కడ ఆ రేవా సీతాంబు కణాలు, చల్లని కణాలు నెత్తి మీద చల్లితే చాలన్నారు. ఆయన పట్టించుకోలేదు, కానీ దాహంతో మాత్రం నర్మదలో దిగి స్నానం చేసి శుభ్రంగా మంచినీళ్ళు తాగాడు. మధ్యాహ్న సంధ్యావందనం చేసుకున్నాడు. చేసుకుని ఏమి నదీ స్నానం చేయాలనే ప్రేమతో మాత్రం చేయలేదు. చూడండి అది విశేషం. ఆ తర్వాత చీకటి పడుతుంది. ఈ చీకటి పడేలో ఏదన్నా గుహలోకి వెడదాం అనుకుని చూస్తుంటే మంత్రులు వచ్చారట. మంత్రులతో గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుని ఆ రాత్రి అక్కడ గడిపాడు. పొద్దున్నే మంత్రులు అన్నారట, మహారాజా ఇది అమరకంటక ప్రదేశం అండి, మేము ఇక్కడ సంకల్ప స్నానాలు చేసుకుంటామంటే మీరు చేసుకోండి. ఆ సరయూ నది ఉండగా మళ్ళీ ఈ నదులు ఇవన్నీ ఎందుకు, మనకి మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించండి, సంధ్యావందనం మాత్రం చేసుకుంటా, ఇంతకుమించి నాకు అక్కర్లేదు అని పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకుని దాన్ని తిరస్కరించాడు నదిని. బభ్రామ మంత్రి సహితో నర్మదా తీర జీవని వేటకి ఆ నర్మదా తీరంలో బయలుదేరాడు. నదులను ధిక్కరించరాదు, నదులు విష్ణు స్వరూపాలు, అంచేత వాటిని తిట్టుకోకూడదు. పొరపాటు ఇష్టం ఉంటే ఇష్టం ఉండాలి, వాటిని చాలా తేలిగ్గా తీసి పారేయకూడదు. అలా తీసి పారేసిన వనాధ్వనాంతరం గచ్చన్ ఏకయేవ మహీపతి, అడవుల్లోంచి అడవుల్లోకి అలా వేటాడుకుంటూ దట్టంగా ఉన్న కేకారణ్యంలోకి వెళ్ళాడు. మంత్రులు వేరైపోయారు, ఈయన వేరైపోయాడు. ఏకయేవ మహీపతి, మహారాజు ఒక్కడు దారి తప్పాడు. ఆ కర్ణాకృష్ట బాణసన్ కృష్ణ సారం సమన్వగా, ఆ పూట అతనికి వేటలో ఏం కనపడలేదు, కాని ఇప్పుడు ఒక నల్ల జింక కనపడిందట, కృష్ణ మృగం అంటాం. ఆ నల్ల జింకను చూసి దాని వెంట పడ్డట. అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళగా అది ఒక కొండ గుహలోకి వెళ్ళి మాయమైపోయిందట. అక్కడ లోపలికెడితే ఆ గుహలోకి వ్యాఘ్రద్వయం గుహ సంస్థం అపశ్యత్ సురతే రథం, ఓ రెండు పులుల్ని చూచాడు, ఆడపులి మగపులి, రతిక్రీడలో ఉన్నాయి. అటువంటి ఆ జంతువులు చూచి మృగ పృష్టం పరిత్యజ్య వ్యాఘ్రయో సమ్ముఖం, యో పరుగు పరుగును అక్కడికి వెళ్ళాట. అందులో ఆడపులిని ఆకర్ణాంత వరకు బాణంలా ఇడామరు కొట్టాట. తన్మయత్వంతో ఉన్నటువంటి ఆ పులుల్లో ఆడపులిని కొట్టి కొట్టగానే బ్రహ్మాండమైన బలమైన ఆ బాణం డొక్కలో గుచ్చుకుని రక్తం బడబడ చిమ్మి ఒక్క భయంకర నాదం చేసింది ఆ ఆడపులి. ఎగిరి కొండ గుహలోంచి బయటపడింది. ఆశ్చర్యకరంగా కొండంతా కరగల ఒక ఆడ రాక్షసిగా మారిపోయింది, రాక్షసిగా మారిపోయింది. నిజానికి ఓ పులులు కావు, రాక్షసుల దంపతులు, ఓ భార్యాభర్తలు రాక్షసులు వాళ్ళు. ఈ పులుల రూపంలో ఈ కొండ గుహలో విహరిస్తున్నారట. అటువంటిది ఆడ దాన్ని కొట్టేశాడు ఈయన. అది భయంకర నాదం, మామూలుది కాదట. తడిత్తు అథోర నిర్ఘోష రాక్షసి వికృతాభవత్ పతితాం స్వప్రియాం వీక్ష ద్విషం సవ్యాఘ్ర రాక్షసగా, నేల మీద పడిపోయి గిలగిలగిలగిల కొట్టేసుకుని బాబోయిన అర్థనాదం చేసి ఏడ్చి చచ్చిపడింది అక్కడ రాక్షసి. ఆ రాక్షసి అసలు రూపం ధరించి చచ్చి పడ్డంతో దాని అరుపులకి కొండకు ఒక మారుమోగిపోయింది. ఇంతలో రెండో పులి బయటకు వచ్చిందట, అది మొగ రాక్షసుడు అయింది. ఆ రాక్షసుడు ఈ రాజుకే చూసి, వారు దుర్మార్గుడు ఎంత పనిచేసేవరా, ఏ పరిస్థితుల్లోనూ జంతువుల్ని వేటాడకూడదు, ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు గుడ్డి గుడ్డి అయిన జంతువుల్ని, అలాగే భార్యాభర్తలుగా కలిసి రతిక్రీడలో ఉన్న జంతువుల్ని, ముసలివై కథలు లేకుండా పడిపోయి ఉన్న వాటిని వేటాడకూడదని ఒక వేటకు కూడా నియమం ఉంది. ఆ నియమాన్ని ఉల్లంఘించి దంపతులమై ఉన్న మమ్మల్ని చంపావు, మాలో ఆడదాన్ని చంపేశావు. ఒరే నీ దుంపదించుతాను, నిన్ను చామ ఎదురుపడి యుద్ధం చేయలేని శక్తి రాది. అంటే రాక్షసుడు యుద్ధం చేయలేడు వీడితోటి, ఈ మహారాజు శక్తివంతుడు. అందుకని ఏమన్నట్ట, ముఖాముఖి నీతో తలపడలేను, కానీ ప్రతిక్రియాం కరిష్యామి ఇత్యుక్త్వాచాంతర్తదే తదా. దీనికి ప్రతీకారం చేయకపోతే అని ఏదో అని మాయమైపోయాడు వాడు. రాజుగారు భయపడిపోయాడు. యుద్ధం చేస్తే వాడు ఒక బాణంతో చంపగలడు, కానీ వాడు ప్రతిక్రియ చేస్తాను మోసంతో మాయమైపోతే మహామాయావి అయిన ఈ రాక్షసుని ఎలా ఎదుర్కోవడం? అందుకని రాజాతు భయ సంవిఘ్నః వనే సైన్యం సమేత్య, వెంటనే అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎంతలో సైన్యం వెతుక్కుంటూ వచ్చారట. ఆయన వాళ్ళెవ్వళ్ళతోటి ఏం చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి వేటాడటం మానేశాడు, అసలు అడవికి వెళ్ళడం మానేశాడు. ఎందుకు వచ్చింది ఈ రాక్షసుడు ఏం చేస్తాడు మాయా వీడు లేనిపోనుకోవడమని. మనం అంతే, ఎక్కడన్నా బయట యాక్సిడెంట్ అయిందనుకోండి, చచ్చినా బయటికి వెళ్ళాలంటే ఒకటి రెండు రోజులు భయం, మళ్ళీ మూడో రోజు పునర్మూసుకో బాబా, ఎవడ భయం వాడి. అలా ఈయన కూడా కొద్ది రోజులు వేటాడటం మానేశాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత రాజుగారికి అశ్వమేధయాగం చెయ్యాలని కోరిక కలిగిందట. వెంటనే కుల పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. ఆయన్ని పిలిపించి అద్భుతంగా మంత్రశాస్త్ర ప్రకారంగా అశ్వమేధయాగం చేశాడట. సమారేభే ప్రసన్నాత్మ వశిష్ఠాద్య మునీశ్వరై తత్ర బ్రహ్మాది దేవేభ్యో హవిర్దత్వా యథావిధి. వశిష్ఠాది మహర్షులు చెప్పిన ప్రకారంగా దేవతలకి హవ్యమిచ్చాడు. ఇంకా యజ్ఞం అంటే ఇలా ఎవరు చేయలేరేమో అన్నంత బాగా చేశాడు. అన్న రాసులు దానం చేశాడట, వేలాది మందికి భోజనం పెట్టాడు. యజ్ఞం పూర్తయింది. వశిష్ఠుడు అవభృత స్థానానికి వెళ్ళాట. వశిష్ఠ మహర్షి అలా వెళ్ళగానే ఈ రాక్షసుడు వశిష్ఠ మహర్షి వేషం వేసుకుని అక్కడికి వచ్చాడు. ఈ రాక్షసు అత్రాంతరే రాక్షసోసౌ నృపహింసితి భార్యకః కర్తుం ప్రతిక్రియా రాజ్ఞే సమాయాతో రుషాన్వితః స రాక్షసస్తస్య గురువు ప్రయాతే వశిష్ఠ వేషం తు తదైవ ధృత్వా. అచ్చం వశిష్ఠ మహర్షిలాగా వేషం వేసుకుని, నా భార్యను చంపిన ఈ రాజు మీద పగ తీర్చుకునే సమయం ఇప్పటికి ఆసన్నమయ్యిందని ఆనందంతో అక్కడికి వచ్చేసాడు. లోపల కసి, పైకి మాత్రం గురువుగారిలో నటిస్తూ చిరునవ్వుతోటి వచ్చి శిష్యుడిని ఆశీర్వదించాడు. అబ్బలే గురువుగారు ఇలా వెళ్ళి ఇలా స్నానం చేసి వచ్చారు, ఎప్పుడే మీరు మహాత్ములు మీరు అనుకున్నట్టు. ఈయన ఏం కావాలండి గురువుగారు అన్నట్ట, ఏం లేదు శిష్యా నీ వల్ల కోరిక తీరాలి, నాకు చాలా కాలం నుంచి భోజనం చేయాలని ఉంది కానీ మాంసం తినాలనే కోరిక, అందరు ఎదురుకుండా తింటే బాగుండదు నువ్వు చెప్పి నీ ద్వారా తినాలని ఉంది. రాజామభ్యేత్య రాజానమభ్యేత్య జగాద పోక్షే మాంసం సమిచ్చామ్యహమిత్యువాచ. సహజంగా తద్దినాలు పూర్తయ్యాకను మాసికాలు పూర్తయ్యాక మాత్రం పూర్వకాలంలో మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకు కూడా. ఇప్పుడు ఆ స్థానంలో కలియుగంలో మాంసం బదులు గారెలు పెట్టారు. అందుకే గారెలు పాయసం కలిపి తింటే అది మాంసంతో సమానం. అది ఒక్క తద్దినం రోజున ఇలాంటి పితృక్రియల రోజునే చెయ్యాలి. అంతేగాని అన్నదానం కాసి వెళ్ళామండి సంతర్పణ చేస్తామండి అని గారె పాయసం కలిపి పెట్టారు. పాయసం అంటే పరమాన్నం నేను చెప్పేది. ఈ రెండు కలిపి పెడితే తద్దినం భోజనం పెట్టినతో సమానం. అంచేత గారెలు పరమాన్నం యొక్క కాంబినేషన్ దోషం. ఏది పితృ కార్యక్రమాల్లో తప్ప తక్కిన వేళలో కలిపి పెట్టడం, విడిగా పరమాన్నం పెట్టండి ఆ మాత్రం జీడిపప్పులు వేసి అప్పుడు బాగుంటుంది. లేదా కరకరలాడి గారెలు విడిగా పెట్టచ్చు, అది బానే ఉంటుంది. కాదే మా ఆయన చల్లం చెట్టి పడాలి అందులో. కానీ ఈ రెండు కలిపి మాత్రం చెయ్యరాదు. అది ఎందుకనంటే మాంసం బదులుగా ఇది అప్పుడే వశిష్ఠుడు నియమించాడు. ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షి ధర్మం తప్పి ఈ రాజుగారిని అడిగినట్టుగా కనపడుతోంది ఈ రాజుగారికి. ఏమని అడిగాడు వశిష్ఠ మహర్షి వేషంలో ఉన్నటువంటి రాక్షసుడు, యజ్ఞంలో అవభృత స్నానానంతరం మాంసం తినాలని ఉంది. అందరూ చూస్తూ ఉంటే బాగుండదు కనుక నాకు ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లి మాంస భోజనం పెట్టానంట. ఈయన అనుకున్నాడు, అవభృత స్నానం అయ్యాక మాంసం తినకూడదు, పవిత్ర భోజనం చేయాలి, కానీ గురువు గారు అడిగితే ప్రాణమైనా ఇవ్వాలి, గురువు ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా అడగకూడదు, గురువు అంటే అటువంటి వాడు. సరేలండి, అయితే అందరికీ తెలియకుండా రహస్యంగా పెడతాను, ఆ వంటింట్లోకి రండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి వంటల వాడికి, ఒరే మంచి భోజనం జింక మాంసం చేసి పెట్టరా అన్నట్ట. అక్కడ ఈ వశిష్ఠుడు మాయమై అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఈ రాక్షసుడు వంటవాడి వేషంలో. అలాగే రండి అన్నట్ట, ఓ మనిషిని చంపేసి నరమాంసం వండేశాడు శుభ్రంగా. భూయ సమాస్థాయ సూత వేషం పక్వామిదం మానుషమస్య చాదాత్ స్థితశ్చ రాజాపి హిరణ్య పాత్రే తృత్వా గురోరాగమనం ప్రతీక్ష. వంటవాడికి పురమాయించి మాంసం వండమనగానే ఈయన బయటకు వచ్చాడు రాజుగారు. వాడు లోపల ఒక నరమాంసం మనిషిని చంపి వాడిని వండి పెట్టేటడిగా రాజుగారు కాసేపునగా, ఏమి గురువు గారు అడిగినట్టుగా మాంసం వండేవా? వండానండి. అయితే ఇదిగో పట్రా అని చెప్పి బంగారపు పాత్రల నిండా ఈ మాంసం తీసుకుని గురువు గారి కోసం గదిలో వెయిట్ చేస్తున్నాడు. అసలు గురువు గారు స్నానానికి వెళ్ళి వచ్చారు. రండి గురువు గారు రెండే లోపలికి తీసుకొచ్చి తలుపేసేసి ఇదిగో తినండి అని పెట్టాడు. ఆయన తెల్లబోయాడు, వీడి దుంప తెగ యజ్ఞం పూర్తయిన తర్వాత మాంసం పెడతాడేమిటి గురువు గారు రెండని, ఇక్కడ ఏనుకో ధర్మం? యజ్ఞం పూర్తయ్యాక శిష్యుడు ఏం కోరినా గురువు గారు చెయ్యాలి. శిష్యుడు పెడుతున్నాడు మాంసం కాదంటే యజ్ఞం ఫలితం పోతుంది వాడికి, వాడి ఫలితం కోసం మాంసం తిని ప్రాయశ్చిత్తం చేసుకుందానులే అని ఆయన కూర్చున్నట్టు. పాపం ఒకడికొకడికి ఈ మధ్యలో అండర్స్టాండింగ్స్ లేవు. తన్ మాంసం హేమపాత్రస్థం సౌదాసో వినయాన్విత సమాగతాయ గురవే దదౌ తస్మై ససాదరం తద్దృష్ట్వా చింతయామాస గురుః కిమితి విస్మితః. ఆ గురువు గారు ఆశ్చర్యపోతూ ఆ బంగారం పాత్రలో శిష్యుడు పెట్టాడు మాంసాన్ని తినడానికి సిద్ధపడ్డాడు. ఇక ఏమిటిది, కానీ ఎందుకో మళ్ళీ ఆ మాంసం ఆపోసిన పట్టబోయే సమయానికి ఆ వాసన అనుమానం వచ్చింది. దిక్మాలు కూడా ఇదేదో తేడా ఉందని ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడట. మహాత్ముడు కదా మరి. అపశ్యన్ మానుషం మాంసం పరమేణ సమాధిన అహోస్య రాజో దౌశీల్యం భక్ష్యం దత్తవన్ మమ. చూసి దివ్య దృష్టితో చూస్తే ఇది మామూలు మాంసం కాదు, సమాధి స్థితిలోకి వెళ్ళి చూడగానే ఇది నరమాంసం అని అర్థమైంది. ఇంకొంచెం ముందుకెడితే అసలు జరిగింది తెలుసును, కానీ నరమాంసం అని తెలియడంతో ఆయన సమాధిలోంచి బయటకు వచ్చేసాడు, ఒళ్ళు మండిపోయింది. ఓరి రాజా, ఎంత దుర్మార్గుడు రారు, పాపాత్ముడా, దుష్టుడా, భ్రష్టుడా, నీ చేత పరమ పవిత్రమైన అశ్వమేధ యాగం చేయించిన గురువుకి అవభృత స్నానం చేశాక మాంసం పెడతానంటావా? ఓన్లీ మాంసం పెట్టినా శిష్యుడు ఆజ్ఞాపించాడు అనుకుని తినబోయే సమయానికి నరమాంసం అయింది. అతి అపవిత్రమైన రాక్షసులు తినే ఆహారాన్ని గురువుకు పెట్టి గురుద్రోహం చేసిన పాపాత్ముడివి. ఈ సృష్టిలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. నీ చేసిన పాపానికి శాశ్వతంగా నరమాంసం తినే ఘోర రాక్షసుడు అయిపో. నృమాంసం రాక్షసమేవ భోజ్యం దత్త మమత్వయా తద్యాహి రాక్షసత్వం త్వం తదాహారోచితం నృప. ఆ నరమాంసం కూడుగా పెట్టావు గనక నరమాంస భక్షకుడు వైపో అని ఆ పక్కనే ఉందిట ఒక కిట్టు. శపించాలంటే నోటితో అంటే శపించరు వాళ్ళు, పక్కనే సంచిలోంచి బూడిదో లేదా ఇందులోంచి కలిసి నీళ్ళో చల్లాలి, అవి చల్లితేనే శాపం. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి చెట్టుకి వాడికి తల్లినట్టుగా నీళ్లు స్వామివారు పక్కనే కమండలం పెట్టుకుంటూ ఉంటాడు. విభూతిని జటిలుండు కిటకిట పండ్లు గురుగుతూ కటంబులు నటింప ముగ్గు పుటంబులు అదర కటకట కుటిలాత్మ అని అటమటంబడి కకపాలలు అని బూది కేలగొని ఆసురియగు మాయ మాయడ ప్రయోగించి వంచి అపహసించి తివి గావున అసురవై పిసిదంబులు వసయును నసురు గ్రసంబును నశనంబులుగా మెసవి వసుధ వసియింపుమని బసుమంబు సల్ల గుండె తల్లుమని కల్లుబడి మునితల్లదు పదపల్లవంబులందరి ఇట్లని. కళ్ళు పడబడ కొరికాడు, చెమటలు పెట్టేశాయి. ఓరి పాపాత్ముడా, రాక్షసమాయి ప్రయోగిస్తావా, నాకు నరమాంసం పెడతావా అంటూ ఆ పక్కనే ఉండే విభూతి తీసి రాక్షసుడవై నరమాంసం కూడుగా శాశ్వతంగా ఉండు పో అని చెప్పించి వేద్దల్లాడు. గుండెల్లో రాయి పడింది, మామూలు రాయి కాదు, కడప బాంబు పడింది. కొబ్బరికాయలు పట్టుకొస్తే భయం, కొబ్బరికాయలు ఏమున్నాయి, ఈ మధ్యన మొన్న కొబ్బరికాయ పెట్టారట ఎవరు అక్కడ, ఆ పూజారి గారు కొట్టేట డామని ఆయన మొహం పగిలిపోయింది. అంచేత కొబ్బరికాయలు కొట్టడం మానేసాం ఆనాటి నుంచి. ఇలాగా అలాగ బాంబు ఓడి పడింది ఈయన గుండెల్లో, అడిలెత్తిపోయాడు, వణికిపోయాడు. బాబు అయ్య అన్నాడు, ఇదేమో మహానుభావ, నేనే పాపం ఎరగనే, నువ్వే కదా ఇంత క్రితం వచ్చి మాంసం పెట్టన్నావు. సరే మాంసం పెట్టమంటే మాంసం వండించాను, అది నరమాంసం ఇంకో మాంసం నేను చూశానా అనుకుని కోపంతో గురువు గారి మీద కోపంతో ఆయన కాసిన నీళ్లు తీశాడు. ఆయన తక్కువ అంటే ఆయన శక్తివంతుడు, మరి సూర్యవంశపురాజులు. నువ్వు నన్ను ఇలా అన్నావు గనక నీకు శాశ్వతమైన రాక్షసత్వం వచ్చేలా చెప్పిస్తానని నీళ్లు తీశాట. ఆ నీళ్లు అలా చల్లబోయాడు, చల్లితే వశిష్ఠుడు కూడా రాక్షసుడు అయిపోతాడు. ఇంతలో అతని భార్య మదయంతి అంటారు, అది తమయంతి కాదు, తిరగేయాలి మదయంతి. ఆవిడ వచ్చింది గబుక్కునే, చెయ్యి గట్టిగా పట్టేసింది. అమ్మమ్మమ్మ, గురువు గారిని చెప్పిస్తావా, ఎంత ఘోర నేరం చేసినా గురువు ద్రోహం చేయకూడదు మూర్ఖుడా అని ఏమంది. సహజంగా భర్తని మహావీరుడా నాథ అనాలి, కానీ గురువు గారు చెప్పించాడనే ఉద్దేశంతో గురువును కూడా చెప్పించబోతున్నాడు కదా. మరి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు, శాపం పెట్టిన గురువును కూడా చెప్పించడానికి హక్కు లేదు మమ్మంది ఆవిడ. అటువంటిది గురువు గారు, నువ్వేలా చేసావు, నువ్వు మమ్మల్ని పట్టించుకో అని బాడ మనం నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. గురువు దగ్గర అలా గురుము హుంకృత్య తుంకృత్య తర్వాత దీని తర్వాత వస్తుంది నెక్స్ట్ రెండో పేజీలో. గురువు గారిని హూ హా అని ఎవడన్నా అన్నాడా, వాడు అడవిలో బ్రహ్మరాక్షసుడై వస్తాడు. అసత్యం అయితే మీకు ఇది 48వ పేజీ చూసుకోండి. ఆ జోభో క్షత్రియ దాయాదా, ఓరి క్షత్రియ దాయాదా అందిట, క్షత్రియోత్తమల్లా, క్షత్రియులలో దాయాది అనే శబ్దానికి శత్రువులు అంటే వాడు అసమర్థుడు. ఎందుకన్నది, గురువు గారి మీదకి చెయ్యెత్తావు గనక. కోపం సంహర్తు అర్హసి, కోపాన్ని సంహరించుకో. త్వయాయత్ కర్మ భోక్తవ్యం తత్ప్రాప్తం నాత్ర సంశయ, నువ్వు ఉన్నావే, నీ పూర్వజన్మ కర్మ నీ శాప రూపంలో అనుభవిస్తున్నావు. గురువు గారు నేను చెప్పించాలని చెప్పించాడా, నీ కర్మ, నువ్వేదో పాపం చేస్తుంటావు అందువల్ల నీకు ఈ శాపం వచ్చింది. వెంటనే నీకు వెలిగింది ఏమిటి పాపం, దంపతుల్లో ఆడదాన్ని తప్పేశాడు పాపం, అది రాక్షసవ్వచ్చు పులివ్వచ్చు, ఆ పాపం పాపమే, రతిక్రీడల్లో ఉన్నదాన్ని చంపాడు. అందువల్ల నువ్వు ఏదో చేసిన పాపం అనుభవిస్తున్నావు, ఆ పాపం వల్ల ఇవాళ గురువు గారు నీకు శాపం ఇచ్చాడు. ఇప్పుడు తిరిగి నువ్వు గురువుని శపించావు అనుకో, ఇలా పాపం పెంచుకుంటూ పోతావు. ఇది ఇప్పుడే వచ్చేసింది శ్లోకం, గురుం తుంకృత్య హుంకృత్య యో వదే మూఢధీర్ నరః అరణ్యే నిర్జలే దేశే స భవేత్ బ్రహ్మరాక్షస. నారదీ పురాణంలో 9వ అధ్యాయంలో 32వ శ్లోకం మదయంతి చెప్పింది ఏమని, గురుం తుంకృత్య హుంకృత్య, గురువు గారిని హేం ఢీం అని తిట్టి నోటికొచ్చినట్టు ఏదో కారుకోతలు పూసే మూడున్నాడే వాడు, మూడుడట యో వదేన్ మూఢధీర్నరః, వాడు దుర్బుద్ధి మందబుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఏమవుతాడు గురువుని తిట్టడం వల్ల, అరణ్యే అడవిలోకి వెడతాడు. ఆ అడవి కూడా మామూలు అడవి కాదు, నిర్జలే, అక్కడ మంచినీళ్ళు చుక్కదు మిగలదు. అటువంటి ఆ నిర్జల అరణ్య ప్రదేశంలో స భవేత్ బ్రహ్మరాక్షస, వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు. జితేంద్రియులు జితక్రోధులు గురు శుశ్రూషణ రతులు ప్రయాంతి బ్రహ్మ సదనామితి శాస్త్రేషు నిశ్చయ. ఇటువంటి గురువుని పూజించే వాళ్ళు బ్రహ్మలోకానికి వెడతారు, శాస్త్రాలలో ఇలా చెప్పారు. అందువల్ల హాస్యానికి కూడా గురువుని ధిక్కరించరాదు. నా మాట విను, ఆయన్ని మీద శాపం వేయి కనగానే జ్ఞానోదయమయ్యింది, వీడు సామాన్యుడా మహాత్ముడు కదా, నా పాపం నేను అనుభవిస్తున్నానని గుర్తొచ్చింది ఆయనకి. మరి ఏం చేయాలి ఇప్పుడు, శాపజలం చేతిలోకి తీసుకున్నాడు, కింద తల్లితే కింద ఉండే మనుషులు ప్రాణులు చచ్చిపోతాయట, అంత గొప్ప జలం అది. ఆకాశంలోకి తల్లితే ఆకాశంలో ప్రాణులు చచ్చిపోతారు. ఎవరి మీద తల్లితే వాడికి ప్రమాదం, గురువు మీద వెయ్యకూడదు. తీరా మంత్రం జపించాడు నీళ్లు చల్లాలి, ఏం చేయాలి, చివరికి అది ఇది కాదని తన కాళ్ళ మీద చల్లుకున్నట్టు పాపం. ఆ విధంగా కాళ్ళ మీద చల్లుకున్నాడు. ఆయన ఎంత జ్ఞానయ్యాడో వాడికి ఆశాపట్లో, ఈ నీళ్ళు వల్ల ఇతరులకి ప్రమాదం రాకూడదు, నేను పోతే పోతా నా కాళ్ళు ఏమైతే తగ్గుతాయని కాళ్ళ మీద తలుకున్నాయట. ఇది మత్వా జలం తత్తు పాదయో నిక్షిపస్త్వయం తజ్జల స్పరిశ మాత్రేణ పాదో కల్మాషతాంగతి కల్మాష పాద ఇత్యేవంతత ప్రకృతి విస్తృత. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీద తలుకున్నాడో కాళ్ళు నల్లని బండరాళ్ళలాగా అసహ్యంగా తయారైపోయాడు. అప్పటి నుంచి ఆయన కల్మాష పాదులు అయిపోయాట. ఆ కాళ్ళు చాలా వికృతంగా నల్ల మసిబుక్కుల్లో తయారైపోయాడు. అలా కాళ్ళు పాడైపోయినా పర్వాలేదు కానీ ఈ శాప జలం ఇతరులను నాశనం చేయకూడదు అనుకుని కాళ్ళ మీద తలుకున్నాడు పాప. అందంగా బంగారం రంగులో మెరిసిపోయి రాజుగారి కాళ్ళు బొగ్గులు అయిపోయి ఆయన జీవితాంతం నల్ల కాళ్ళతో బతికెట్టడం. ఈలోపు గురువుగారు తిట్టిన శాపం వచ్చేసిందిగా, ఈ శాపం వల్ల ఒళ్ళంతా నలిపెక్కిపోయింది. బ్రహ్మ రాక్షస రూపం చేసి భయంకర రాక్షసత్వం వచ్చేసింది. రాక్షసులు అయిపోమన్నాడు గురువుగారు గనక. ఆ తర్వాత గురువుగారి పాదాల మీద పడి, గురువుగారు గురువుగారు నన్ను క్షమించండి, నేను ఏ పాపం ఎరగనండి, ఏమిటో తెలిసి చేయలేదు, అయినా మీరు చెప్పించారు నాకు ఈ శాపం నుంచి విమోచన ఇవ్వండి అనగానే, అప్పుడు వశిష్ఠుడు శాంతపురుషుడు సహజంగా కోపం రాజానికి కేవలం ఒక మనిషిని చంపేశాడు, ఆ చంపిన మోసనకు పెట్టాడని తాత్కాలిక ఉద్రేకంలో చెప్పించాడు ఆయన. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, అప్ప అవివేకం ఎంత పని చేయిస్తుంది, ఎంత జ్ఞాని అయినా కోపం వల్ల మూర్ఖుడవుతాడు, అవివేక అయిపోతాడు. కోపం భయంకరమైనది. అవివేకోహి సర్వేషాం ఆపదాం పరమం పదం వివేకరహితో లోకే పశురేవ న సంశయ. అవివేకం ఆపదలు కలిగిస్తుంది. ఈ లోకంలో పశువుతో సమానం తెలివితేటలు వివేకం అంటే ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనే విచక్షణ జ్ఞానం కలిగిన వాడు వివేకి. అలాంటి వివేకం లేనివాడు పశువుతో సమానం, సందేహం లేదు. ఈ అవివేకానికి కారణం కోపం. ఒక క్షణం నేను సమాధిలో ఉండి ఇంకొంచెం దివ్య దృష్టితో చూసుంటే ఈ తప్పు నీది కాదు, పలానా రాక్షసుడిదని తెలిసేది, కానీ నా కోపం పట్టలేకపోయాను, శపించేశాను నేను, అజ్ఞానం వల్ల ఈ పని చేశాను. ఏమనుకోకనైనా గురువుని కనుక నేను క్షమించమని అడిగితే నీకు ఆయుక్షేణం, నేను అలా అడగకూడదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది. వివేకం వల్ల మోక్షం నువ్వు పొందగలుగుతావు, ఎందుకంటే నువ్వు నన్ను శపించడానికి సిద్ధపడి కూడా ఆగిపోయావు కదా. ఇది నీ వివేకం, నీ భార్య చెప్పింది, నీకు మోక్షం వస్తుంది అని ఆయన రాజుగారు కాసేపు పశ్చాత్తాపడి, శాపాన్ని మొత్తం మార్చలేను గాని కొంచెం మార్పు చేస్తానన్నట. ఏమిటి, ఎక్కువ కాలం ఉండదు ఇది నీకు, కేవలం 12 సంవత్సరాలు ఉంటుంది. నాత్యంతికం భవేదేత ద్వాదశాబ్దం భవిష్యతి గంగా బిందుభిషిక్తస్తు త్యక్త్వా వై రాక్షసీం తను. 12 ఏళ్ళు రాక్షసుడుగా ఉంటావు, మనుషుల్ని తింటావు, జంతువుల్ని తింటావు. 12 ఏళ్ల తర్వాత గంగా జల ప్రభావం వల్ల నీ రూపం నీకు వస్తుంది. ఈలోపు మళ్ళీ ఎవరి చేత రాక్షసుడు అవ్వాలని చెప్పించకు, శాపం పొందకు. ఒక శాపం ఉండగా మళ్ళీ శాపం పొందేవనుకో, అప్పుడు నీ మీద గంగ నీళ్ళు ఎవరైనా చల్లినా నీకు అప్పుడు మళ్ళీ మోక్షం రాదు. అప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి 6 నెలలు ఉండి గంగా స్నానం చేస్తే గానీ నీకు మోక్షం రాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈ శాపకాలంలో మళ్ళీ శాపం పొందు, శాపం మీద శాపం, తెప్ప మీద తెప్ప అంటారు చూడండి. అసలే కాలి మీదేమో రాయి బండరాయి పడింది ట, ఫోన్లే ఏదో కట్టు కట్టించుకొస్తుంటే మళ్ళీ ఎవడో దొక్కాడు అనుకోండి, ఎలా ఉంటుంది, అది రేగుతుంది. అంచేత శాపంలో ఉండగా పునఃశాపం మాత్రం పొందదు. జాగ్రత్త, నీకు పరమ పవిత్రమై అప్రంకష శుభ్ర సముత్తుంగ భంగయైన గంగానది నీ మీద పడితే ఆ గంగ బిందువుల వల్ల అభిషిక్తుడవై శాప విముక్తి పొంది మోక్షం పొందుదువుగాక అని చెప్పి వశిష్ఠుడు అక్కడ నుంచి తిరిగి బయలుదేరి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పశ్చాత్తాపంతో రాజాపి దుఃఖ సంపన్నో రాక్షసీం తనుమాశ్రితగా. రాజుగారు పరమ దుఃఖంతో ఆ భయంకర రాక్షస శరీరం పోతాయట. అప్పుడు అతని పరిస్థితి ఏమిటో తెలుసా అండి, దాహం ఆకలి, దాహం ఆకలి, బ్రహ్మరాక్షస శరీరం ఎంతో తెలియని బాధ. ఒళ్ళు మీద ఒక్కొక్క తాడి చెట్టు నిలబెట్టారన్నట్టు వెంట్రుకలట, ఆ వెంట్రుకలు కూడా తాడి చెట్లా తయారయ్యాయి లాగ. ఇంక చుట్టూ ఎలా ఉందిట, ఉడతలు పీకిన తాటి పండు అంటారు, కత్తులు నిలబెట్టినట్టుగా తయారయ్యిందిట ఆ చుట్టూ రెక్క పొడుచుకొని. వికృతాకారంగా తయారయ్యాడు. మెడలో పుర్రెల దండ వచ్చేది, బంగారపు ఆభరణాలన్నీ పోయాయి, పుర్రెల దండలు తయారయ్యాయండి. ఇంకా అక్కడి నుంచి ఆయన అడవిలో పడ్డాడు. జగామ నర్మదా తీరం మునిసిద్ధ నిషేపితం, మళ్ళీ నర్మదా నదీ తీరానికి వచ్చాడు. అప్పుడు ఆయనకి మరొక జ్ఞానోదయం కూడా అయింది. అసలు ఈ కష్టాలకు కారణం ఏమిటి? పరమ పవిత్రమైన అమరకంటక స్థానానికి వచ్చి గంగానదీ స్థానంతో సమానమైన రేవానదిని, పరమ పవిత్రమైన దానిని నర్మదని, అన్ని నదుల్లోకి గొప్ప నది, అటువంటి నదిని నేను తిరస్కరించే స్నానం చేయలేదు. ఈ పాపం నన్ను తీసుకెళ్లి ఆ గుహ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ కూడా తిన్నగా ఉండక ఆడగా రాక్షసిని కొట్టి చంపా. ఇవన్నీ ఇలాంటి నా పాపాలు నాకు వచ్చాయి. సరే, జరిగింది ఏదో జరిగింది అనుకున్నాడు. జ్ఞానం క్రమేపి పూర్తిగా నాశనం అయిపోయింది. కొద్ది రోజులు పోయాక తాను ఎవడననే విషయం మర్చిపోయాడు. నేను రాక్షసుణ్ణి, ఎవడైనా మనిషి కనపడితే వాడిని పట్టుకుని పటుక్కును విరిచేసేవాడ, చక్క తేగలు విరిచినట్టుగా విరుచుకోవడం, ఆ రక్తం తాగడం, వాడిని తినేయటం. దాహం, దాహం అంటే నీళ్లతో తీరట్లా దాహం, రక్తం తాగితేనే దాహం తీరుతుంది. మనుష్యుల మాంసం రుచి పెరిగాడు. కనిపించిన వాటిని ఏమైనా సరే, ఇక చిన్న చిన్న కుందేళ్లు తాబేళ్లు ఆండంలా అవన్నీ రేపుల్లో మరవరం కింద వేసుకున్నట్టే మరవరాలు తినట్టు తీసాడు. ఆ అడవి నిర్మానుష్యం అయిపోయింది. చివరికి నర్మదా నదీ తీరంలో మునిసిద్ధ నిషేవితో మునులుండే ఆశ్రమాలకు వెళ్ళాట. మునుల్ని కాపాడవలసిన ఈయన మునులు మీద పడ్డాడు. క్షుధానలేన సంతప్త తం మునిం సముపాద్రవత్ అపశ్యత్ కంచన మునిం రమంతం ప్రియయా సహ. సర్వలోక భయంకరమైన భయంకర శరీరంతో ఉన్న ఈ మహారాజు రాక్షస స్వరూపుడు ఆ నర్మదా నది ఒడ్డున ఒక భార్యాభర్తలు, వాళ్ళు సామాన్యులు కాదు, ఋషులు సిద్ధులట, గొప్ప తపస్సు చేసిన మునుల జంట, ఓ 25-20 ఏళ్ల మధ్యలో ఉండేటటువంటి యువజంటను చూశాడు. ఆకలితో ఉండి అందులో ఆ ఋషిశ్వరుడి యువకుణ్ణి 25 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వాడిని గబుక్కుని పట్టుకున్నాడు భర్తని. మళ్ళీ ఎలాగ పట్టుకున్నాడు, పట్టుకోవడం వ్యాధో మృగ శిశుం యథ, లేడి పిల్లని బోయవాడు పట్టుకున్నట్టుగా పట్టేసుకున్నాడు. ఆకలి ఈయనకి ఆ సమయంలో వాడు ఋష భార్యాభర్త ఇవేం లేవు. మళ్ళీ కొత్త పాపం చేయడానికి సిద్ధపడిపోయాడు. బ్రాహ్మణి స్వపతిం వీక్ష నిశాచర కరస్థితం శిరస్యంజలి మాధాయ ప్రోవాచ భయ విహ్వల. ఆ రాక్షసుడు గుప్పిట్లో ఇరుక్కుపోయిన తన భర్తని, యువకుణ్ణి, తపస్యాలని చూచి ఏడుస్తూ రెండు చేతులు జోడించి, మహారాజా మహారాజా అని ఆయన పూర్వజన్మ రహస్యం తెలిసినటువంటి జ్ఞానురాలు గనుక ఆ బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణి భయవిహ్వలురాలై ఇలా ప్రార్థించిందట. భో భో నృపతి శార్దూల త్రాహి మాం భయవిహ్వలాం, ప్రియ ప్రాణ ప్రధానేన కురు పూర్ణ మనోరథాం నామ్నా మిత్ర సహస్తం హి సూర్యవంశ సముద్భవ నరాక్షసస్తతో నాథం పాహి మాం విజనే వనే. ఓ మహారాజా, రాజశ్రేష్ఠ నమస్కారం బాబు. భయంతో మునిగిపోతున్న నాకేసి చూడు, నన్ను అనుగ్రహించు, నా భర్తను నాకి, నా కోరికలు తీర్చు. నీవెవరో నేను దివ్య దృష్టితో గ్రహించాను. మిత్రసహుడనే పూర్వనామం కలిగిన వాడిది, సౌదాసుడు అంటారు. సూర్యవంశ సముద్భవ, సూర్యవంశంలో పుట్టావు. స్నేహితులంటే ప్రాణం పెడతాటెత్తను, అందుకని మిత్ర సహుడు అన్నారు నేను. రాక్షసుడు కావు నువ్వు, దురదృష్టవశాత్తు రాక్షసన్మెత్తావు. ఈ అడవిలో నా భర్తతో నేను ఏకాంతంగా తిరుగుతున్నాను. ఆయన లేకపోతే నాకు దిక్కు లేదు, అనాథన చెయ్యకు. పెళ్ళి ఎంతో కాలం కాలేదు మాకు, ఓన్లీ ముసలాళ్ళు అయిపోయారు కనుక ఎలా రక్కా పోతారనుకోవడానికి నాకు ఇంకా చాలా ఆయు ఉన్నది. అంచేత ఈ అడవిలో నా భర్తను విడిచిపెట్టి పుణ్యం మూట కట్టుకో. నీకు తెలియని ధర్మాలు లేవు మహారాజువి, మనుభూంశ సంజాతుడివి. యానారీ భర్తృరహిత జీవత్యపి మృతోపమ, భర్త లేని స్త్రీ బతికుండి కూడా శవంతో సమానం. తథాపి బాలవైధవ్యం కిం వక్ష్యామ్యని మర్దన, అందులో బాలవైధవ్యం ఉన్నదే, ఇంకా దాని సంగతి చెప్పేదేముంది. బాలవైధవ్యం నేను పొందలేను బాబోయ్, నా భర్తను నాకి, నాకు ఈ అడవిలో నన్ను కాపాడేవాడు ఒక్కడు లేడు. నమాతా పితరౌ జానే నాపి బంధుం చ కంచన పతిరేవ పరో బంధు పరమం జీవనమ్మమ. తల్లి లేదు, తండ్రి లేరు, నాకు ఇక్కడ ఒక బంధువు లేడు, నా భర్త నాకు బంధువు, నా భర్తే సమస్తం, నా భర్తే నాకు దిక్కు, నా భర్తే అన్ని. ఆచితూచి పండితుణ్ణి, జ్ఞానం కలిగిన వాణ్ణి, సత్వంశ సంజాతుణ్ణి ఇతన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని ఎన్నో బతిమాలింది. మహారాజా, నీకు పట్టాభిషేకం దొరుకుగాక, శుభం కలుగుగాక, తొందరలో రాక్షసము నుంచి ముక్తి కలుగుగాక, నాకు ప్రతిదానం చెయ్యి. మా వాళ్ళు చేసిన దానం దానం కాదు, భర్తృదానం, ఇప్పుడు నిజమైనది. మమ్ము పెండ్లి సేయు మమ్ము కాపాడము పెన్న నాటి పెండ్లి పెండ్లి కాదు. మళ్ళీ కొత్తగా పెళ్లి చేసిన వాడు అవుతావు, ఇది కొత్త పెళ్లి చేయ, చిన్నప్పుడు దొరుకు దొరికిన పెళ్లి పెళ్లి కాదు, ఇది పెళ్లి అవుతుంది నిజమైన పెళ్లి. వాడిని నాకు వదిలేవంటే పెన్న నాట పెండ్లి పెండ్లి కాదు, ఇదివరకు ఎప్పుడో తెలియనిప్పుడు జరిగిన పెళ్లి పెళ్లి కాదు అని బతిమాలింది. ఆయన లేకపోతే ఎలా బతకడం బాబోయింది. ఎదురుగుండా పకోడీ పెడితే ఈ పకోడీలు వచ్చి మాట్లాడి నన్ను తినద్దంటే మాంతామా మనం? ఇది వాడికి అలా పకోడీ చెకోడి, వాడికి ఆహారం అది దిక్కుమాలి వాడు. అందుకని వాడు వెండల్లా ఆవిడ్ని పుత్రుని చుట్టూచుకుని అలా విసిరేసాడు పక్కకి. విసిరేసి అభక్ష్య కృష్ణసార శిశు వ్యాఘ్రోయతాబలత్, నల్ల చింక పిల్ల మీదకి దూకి మెడ విరిచి రక్తం తాగి మాంసాన్ని చీల్చుకు తినే పులిలాగా ఆ బ్రాహ్మణోత్తముడి మీదకి దూకాడు. వాడు మెడ విరిచాడు, ఆ కారుతున్న రక్తం చెరుకు రసం తాగినట్టు తాగేసి వాడిని రక్షించేసాడు. ఎదురుగుండా కరకరలాడించాట ఆ ఎముకలు ఆవిడ మీదకి విసిరాట. భగ్గుమన్నది ఆవిడ, బ్రహ్మాండమైన శోకంలో ఆవిడకు ఆవేశం వచ్చింది. రాజుగారికి శబ్బటి పోటు మీద వాడు మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. పూర్వ శాపగతం భూపం అశాప క్రోధిత పునః, అసలే పూర్వమే శాపంతో తప్తుడై ఉన్నవాడిని మళ్ళీ చెప్పించింది. ఏమని? పతిం మే సురతాసక్తం యస్మాత్ంసితవాన్ బలాత్ తస్మాత్ స్త్రీ సంగమం ప్రాప్త తమసి ప్రాప్స్యసే మృతిం. ఇదిగో ఈ సృష్టిలో సాక్షాత్తు త్రిమూర్తులు వచ్చి నిన్ను రక్షించినా సరే నీకు రక్షణ లేదు, అటువంటి శాపం ఇస్తున్నాను. ఈ శాపానికి మాత్రం తిరుగు లేదు. నీవు భర్తతో కలిసి ఉన్నప్పుడు నేను బతిమారుతుంటే అనుకుండా నా భర్తను చంపి తినేసావు కదా, నీ భార్యని ముట్టుకున్న తక్షణం, సంగమం చేయాలనుకున్న తక్షణం నువ్వు చచ్చిపోతావు. ఇదొక శాపం. ఇక రెండవ శాపం, నీవు 12 ఏళ్ల తర్వాత గంగాజలం పడాక రాక్షసత్వం విడిచిపెడతావు కదా, మళ్లీ రాక్షసులు అయిపోదుగాక, ఇక నీకు శాపం విముక్తి లేకుండా పోగాక అని చెప్పేసి. ఈ రాక్షసత్వం నీకు శాశ్వతమే. రాక్షసత్వం ధ్రువం తెస్తూ మత్పతిర్భక్షితోయత, ఈ రాక్షసత్వం శాశ్వతం అయిపోగాక అని చెప్పేసి. రెండు శాపాలు వినగానే రాజుగారికి ఒళ్ళు వండింది, అంటే రాక్షస రాజుగారికి. ఏమమ్మా ఇదేమన్యాయం, నేను పాపాత్ముడిని, నీ భర్తను తిన్నాను, దానికి ఒక్క శాపం ఇవ్వాలి, నువ్వు రెండు శాపాలు పెట్టావు, ఒక తప్పుకి రెండు ఇస్తావా, ఒక్క శాపం నేను స్వీకరిస్తా అంటే 12 ఏళ్ళు అయ్యాక మళ్ళీ శాశ్వతంగా రాక్షసత్వం ఉండాలన్నావే, అది అనుభవిస్తా. మరి ఈ భర్తని భార్యను కలిసిన తక్షణం చచ్చిపోవాలన్నావు, దీని సంగతి ఏమిటన్నట్ట? ఏమో మొట్టమొదటిచ్చిన శాపం నేను ఎవడో తప్పించలేడు అందుట. అలా అయితే 12 ఏళ్ల తర్వాత రాక్షసత్వం తప్పించవా? అది నా వల్ల కాదు, శాపం తీసుకోలేనందుట. సరే తీసుకోలేకపోతే తీసుకోలేకపోయా, దాని ప్రాయశ్చిత్తం వేరే చూస్తాను. ఈ రెండు శాపములలో ఒకటే నన్ను పూర్తిగా బాధించుగాక, రెండోది మధ్యలో విడిచిపెట్టుగాక. కానీ నన్ను అనవసరంగా రెండు శాపాలు ఇచ్చి చెప్పించావు గనక నీవు నీ పిల్లాడితో కలిసి రాక్షసులు పిశాచులు అయిపోండి అని ఆయన చెప్పించాడు. దాంతో తేనైవ బ్రాహ్మణీం శత్త పిశాచత్తం తథాగత. చూస్తూ ఉండగా ఈ బ్రాహ్మణ స్త్రీ తన పిల్లాడితో పాటుగా, అక్కడ వాడుకు చిన్నపిల్లాడు ఉన్నట్టున్నాడు బహుశా ఇప్పుడు దీనివల్ల తెలుస్తుంది, ఆ బాలుడు ఈవిడ కూడా పిశాచాలు అయ్యారట. అమ్మే ఈ ఆకలిస్తుంది నరమాంఛం అంటున్నట్టు వాడు కూడా, ఇంత పిల్లాడు కూడా. ఈ విధంగా పాపం ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా పిల్లాడితో కలిసి రాక్షసులై పిశాచాలు అయిపోయారు. ఇంకెక్కడి నుంచి స్నేహం ఏర్పడింది వీళ్ళకి. చూడండి విచిత్రం, క్యాస్ట్ ఫీలింగ్ మాట్లాడి, ఆయన రాక్షసులే వీళ్ళు రాక్షసులే ఆనాటిది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు ఇప్పుడు ఇంతకు పూర్వం ఎవరనే మర్చిపోయారట. ఆకలి దప్పికతో ఏడుస్తూ ఎక్కడన్నా మాంసం దొరుకుతుందేమో అని కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు ఈ పిశాచాలు బయలుదేరేట. రాక్షసశ్చ పిశాచీ చ క్రోశంతో నిర్జనేవనే. ఈ రాక్షసరాజు గారు, ఆ పిశాచి, ఆవిడ పిశాచం పిల్ల, వీళ్ళందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఏడుస్తూ మధ్య మధ్యలో ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు తిండి దొరక్క అక్కడి నుంచి ఆ అడవి విడిచిపెట్టారట. అక్కడి నుంచి అతి భయంకరమైన మరొక అడవి చేరారు. ఆ అడవి రాక్షస సేవితం. ఔదాసీన్యం గురవు కృత్వ రాక్షసీం తనుమాశ్రిత తత్రాస్తే దుఃఖ సంతప్త కశ్చిల్లోక విరోధ కృతి. అక్కడ ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం నుంచి ఆకులు రాలుతున్నాయి. అక్కడ ఆ చెట్టు మీద కూర్చున్నట్టు మరొక బ్రహ్మరాక్షసుడు. ఆ బ్రహ్మరాక్షసుడు గురువుని ధిక్కరించి రాక్షస రూపం పొందాడు గురుశాపం వల్ల. ఆయన గారు ఇలా గుర్రు అంటున్నాడు. ఎంతలో ఆయనకు మెలకువ చూస్తే దబ దబ శబ్దాలు ఏడుగులు కనబడుతున్నాయి మధ్య మధ్యలో. చూస్తే ఎవరో ఓ పిల్ల పిశాచి, ఒక ఆడపిశాచి, ఓ రాక్షసరాజు. ఓహో, అసలే ఇక్కడ తిండి లేక నేను గిలగిలాడుతున్నాను, మళ్ళీ తిండికి పోటీగా వీళ్ళెవరో వచ్చారా సీట్ కాంపిటీషన్ ఈ ఎంపీడీసీ సీట్ కొట్టేయడానికి అనుకుని, అంటే ఎంపీడీసీ అంటే మర్రి చెట్టు యొక్క పైన పేడ మీద ఉండేటటువంటి టీసీ అనమాట, అందులో సభ్యత్వం. ఎం అంటే మర్రి చెట్టు అని. ఈ మర్రి చెట్టు బూడలు కొట్టేయడానికి వస్తున్న వీళ్ళెవరు నాకు కాంపిటీషన్, నేనేదో ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను అనుకుని వాడు ఠామని పై నుంచి కిందకు దూకాడు. వీళ్ళు ఉరిక్కి పడ్డారు. ఒక్కసారి వాళ్ళు వీడు చూశారు, వీళ్ళు వాడు చూశారు. ఓహో, ఏమయ్యా ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నాడు వాడు. వీళ్ళు అన్నారట, అయ్యా నమస్కారం అండి. ఎందుకు నమస్కారం పెడుతాం అంటే ఈ సీటు మీద కనుక సీటుకి దండం పెట్టాలి, మీ రాజ్యంలోకి వచ్చినట్టున్నాం మేము. అంచేత ఏమనుకోకుండా ముందుగా మా వివరాలు చెప్పిన తర్వాత మీ వివరాలు కూడా చెప్పాలి అని మహారాజు సుదాసుడు తన కురుసేపను రావడం, తర్వాత అడవిలోకి రావడం, ఈవిడ చెప్పించడం, ఆవిడ తాను చెప్పించడం, తర్వాత రాక్షసులు పిశాచాలు అయ్యాక కబుర్లు చెప్పుకుని ఇక్కడికి రావడం, ఈ గందరగోళం అంతా చెప్పాడు. ఆ తర్వాత తాను ఆ బ్రహ్మ రాక్షసుడి కేసి తిరిగి సౌదాసుడు అన్నట్ట, కస్త్వంవద మహాభాగత్వయా వైకిం కృతం పుర, నువ్వెవడవి, నువ్వేం చేసి ఈ రాక్షస రూపం పొందావు, ఏం పర్ల దొందు దొందేదో అంతప్ప మనం భాయి భాయి, మనకి మనకి ఒకటే రూపాలు వచ్చాక ఉన్న విశేషాలు చెప్పుకోవాలి, తమరేం పని చేశారండి బ్రహ్మ రాక్షసులు అవడానికి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.